글쎄네. కృష్ణుని పవిత్ర నామాలను కీర్తించడం మహోన్నతం. బయట బాగున్నాయి మాట్లాడుకుంటా. క్లాస్ అడుగుతాను మాట్లాడమని ఎంత గట్టి మాట్లాడతాను. క్లాస్ అడుగుతాను గట్టిగా మాట్లాడి డిస్టర్బెన్స్. కృష్ణుని పవిత్ర నామాన్ని కీర్తించడం మహోన్నతమైనందున హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధాలు లేకుండా, ముఖ్యంగా దశనామ అపరాధాలు చేయకుండా జాగ్రత్తగా జపిస్తూ భగవన్ నామానికి భగవంతుడికి భేదం లేదని అవగాహన చేసుకోగల స్థితికి క్రమంగా ఎదగాల. భగవంతుడికి మనకి సంబంధం ఉంది, కానీ ప్రస్తుతం భగవంతుని నమ్మే వాళ్ళంతా కూడా ఏమి నేర్చుకోకుండా ఏమి చేయకుండా వాళ్లకు తోచినట్టుగా చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నాళ్ళు గడిచినా కూడా వాళ్ళకి సంసారం ప్రతి విరక్తి కానీ భగవంతుడి ప్రతి అనురాగం ప్రేమ కానీ, అంటే యాంత్రికంగా మెకానికల్గా ఏ విధంగా మీకు రోగం వచ్చిన మెడిసిన్ అది ఏమన్నా మీకు లాభం కలిగిస్తుందా లేదా నయం చేస్తుంది, రేపటికి తింటూ పోతాం తింటూ ఉండడం రోగం మాత్రం ముదురుతోంది రోగం నయం కావట్లా, అది దట్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ఫాలో. అంటే మీకు కొరాన్ని ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు, మూడేళ్ళ నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అని మీకు తలకాయ పని చేస్తుంటే ట్యూషన్కి పంపించేది నేర్చుకుని పాస్ అవ్వడానికి. మూడేళ్ళు ట్యూషన్ చెప్పేవాడు ఏం జరుగుతుంది, పిల్లవాడు నేర్చుకోవట్లేదా, చెప్పేవాడు ఈ చేత కదా. అదే రకంగా భగవద్భక్తి అనేటువంటిది అది డైనమిక్. డైనమిక్ అంటే ఇది సంసారంలాగా నీరసపడేటువంటి సంబంధం కాదు, ఇది వెగటి పుట్టించేటువంటి సంబంధం కాదు, ఇది ఏదో మొక్కుబడిగా చేసేటువంటిది కాదు. అంటే ప్రేమ అనేది యాక్టివ్. ఈ సంసారంలో అప్పుడు మనం ప్రేమ అనుకుని కొన్ని సంబంధాల్లో పడతాం, కానీ అది ప్రారంభించిన ఉత్సాహంగా ఆఖరి దాకపోయేది. నేను మనుషులు కాబట్టి నేను భగవంతుడితో, భగవంతుడు పర్ఫెక్ట్. ఒకసారి భగవంతుడితో సంబంధంలో పడ్డామంటే దానికోసం ఏమన్నా త్యాగం చేయడానికి తయారవుతాం, కానీ భగవంతుడిని మాత్రం వదలదలుచుకోము. ఎందుకంటే ఆఖరిలో నిజంగా ఈ సంసార వస్తువులు, సంసార బంధాలు ఇవన్నీ కూడా ఈ అటల అటల అంటే తిరుగులేనటువంటి సంసార నియమం. మనిషి అంతా వదిలిపెట్టుకోవాలి, బట్టి ఎంత బంధాలు సంసారంలో పెంచుకుంటే అంత బాధాకరంగా తయారవుతాయి తర్వాత. భగవద్గీతలో కృష్ణుడు 18వ అధ్యాయంలో ఆయన అదే అంటాడు, సంసారపు ప్రేమలు సుఖాలు ఏంటి కూడా భగవంతుడు ఏమంటున్నాడు, పద్దెనిమిదవ అధ్యాయంలో మూడు రకాల సుఖాలు చేస్తా. రెండోది చెప్పండి, విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం, పరిణామే విషమివ తత్సుఖం రాజసం శృతం. విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం, పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. దానికి ముందు శ్లోకంలో ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ శరీరంతో పొందేటువంటి సుఖం యొక్క లక్షణాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. విషయేంద్రియ సంయోగాలు, మన మనస్సు మన ఇంద్రియాలు ఎన్నో విషయాలు ఎదురుపోతూ ఉంటాయి. విషయేంద్రియ సంయోగాలు ఎత్త దగ్గర అమృతోపమం, అందులో మనకి ఎంతో అది సుఖాన్ని ఇస్తుంది అన్న పద్ధతిలో మనం ఎత్త దగ్గర అగిరేంటి ప్రారంభం. పరిణామే విషం ఇవ్వ, ఆఖరిలో శరీరం అంతా కూడా కుళ్ళిపోయి శరీరం అంతా కూడా రోగాలు పాలయ్యి ముసలితనం వచ్చి మనం ఎంతో బాధలు అనుభవిస్తాం. శరీర సుఖాలు వయసులో ఉన్నప్పుడు ప్రారంభంలో, ఆ తర్వాత అంతా కూడా విషంలాగా తయారు. కానీ ఎవరైతే మానవ శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మస్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారో దాని మీద ఎత్త దగ్గరే విషమివా పరిణామే అమృతోపమం. ఈ నియమాలు తెల్లారుదాం లేవయ్యా, టీ కాఫీలు వదిలి పెట్టవయ్యా, టీవీలు చూడమాకయ్యా, గంటలు భజన చేయవయ్యా, ఇదంతా మనకి పెద్ద కట్టుబాటులాగా ఉంటుంది. కానీ పరిణామే అమృతోపమం, ఎందుకంటే రియల్ హ్యాపీనెస్ అనేది ఉంది. దాన్ని పాలు మనం పెరుగు చిలుకుతూ ఉంటే వెన్న బయటకు వస్తుంది. ఎంతో బ్రహ్మాండంగా ఆరోగ్యానికి మంచిది, బ్రెయిన్కి మంచిది, టేస్ట్ కూడా అదిరిపోయేటట్టు దాని కొద్దిగా మనం మంతం చేయాలి. అదే రకంగా మనం వెతికేటువంటి శుద్ధమైనటువంటి ఆనందం, మనం వెతికేటువంటి అంతులేనటువంటి ఆనందం, మనం వెతికేటువంటి శాశ్వత ఆనందం నిజమైన ఆనందానికి లక్షణాలు. శుద్ధమైనటువంటి సంసారంలో ఆనందానికి రియాక్షన్స్ ఉంటాయి, జట్కాస్ అంటే వెనకాల రోగం వస్తుంది, సమస్యలు పాలవుతారు. అది నిజమైనటువంటి ఆనందానికి లక్షణం అది శుద్ధంగా ఉంటుంది. దానికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నో సైడ్ ఎఫెక్ట్స్. భగవన్ నామం జపం చేస్తుంటే కొంతమంది అది తమాష, కొంతమంది అంటే సార్ జపం చేస్తున్నా తలనొప్పిలా ఉన్నట్టు సార్, భగవన్ నామంతో తలనొప్పి రావట్లేదు అండి, మీ తలకాయ పుచ్చిపోయింది, దాన్ని సరి చేస్తుంది కొద్దిగా నీకు, అంటే ఇది పుండు పడుతుంది, డాక్టర్ దాన్ని కెలికి క్లీన్ చేస్తారు. సార్ ఆ పుండుకున్న నొప్పి కంటే మీరు క్లీన్ చేస్తారు నొప్పి ఎక్కువగా ఉంది సార్ అంటే అది అవసరం అది కదా. ఆ రకంగా భగవన్ నామం చాలా మంది భగవన్ నామం చేస్తుంటే సార్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్, భగవన్ నామం అంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి. భగవన్ నామానికి ప్రాబ్లంకి సంబంధం లేదు. భగవన్ నామానికి ప్రాబ్లంకి ఏమైనా సంబంధం అంటే తగ్గుతాయి కదా. మనం విచ్చలవిడిగా బతకడం వల్ల, మనం తప్పుడుగా బతకడం వల్ల చాలా లైన్లో ఉన్నాయి మనకి రావాల్సినటువంటి దెబ్బలు. భగవన్ నామం జపం చేస్తూ అంటే మెల్లిగా ఆయన కూడా తగ్గిపోతాయి, తొలగిపోతాయి, తర్వాత నిజమైనటువంటి ఆనందం ప్రారంభమవుతుంది. ఎన్ని తెలియని వాళ్ళు అంటే కృష్ణుని పూజించే సార్ పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, మేము అంత పాండవులంతా వాళ్ళైపోయినామే. పాండవులకి భగవంతుడు అక్కడ వాళ్ళు అర్థం చేసుకోరు. పాండవులకి నానా రకాల కష్టాలు వచ్చాయి. అక్కడ కృష్ణుడు కృష్ణ భక్తి చేస్తుంటే కష్టాలు వస్తున్నాయని కాదు, నా భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా చూడు నన్ను వదిలిపెట్టని చూసి అది అర్థం చేసుకోరు. భక్తి చేస్తుంటే కష్టాలు వస్తున్నాయి, కష్టాలు దాని పద్ధతిలో వస్తాయి. దుర్యోధనుడికి ఈర్ష అంటే ఆయన పాండవులు వెనకాల పడ్డాడు, వెనకాల పడి వీళ్ళని వదిలించుకుంటే కానీ నేను నిష్కంటకమైనటువంటి రాజ్యాన్ని అనుభవించలేను అని చెప్పి దుర్యోధను వెనకాల పెడి సతాయిస్తున్నాడు. అది కృష్ణ భక్తి చేయడం వల్ల శత్రువులు పెరుగుతారు, కృష్ణ భక్తి చేయడం వల్ల కష్టాలు వస్తాయి. సెన్స్లెస్, అర్థం లేదు దానికి. అది భక్తి చేస్తా అంటే మనకి అన్ని సమస్యల నుంచి బయటపడతాం. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకి భక్తి వల్ల ఆనందం కలిగినట్లయితే ఇంతకుముందు సమస్యలతో మనం తల్లడిల్లిపోయేవాళ్ళం, సమస్యలతో మనం చెలించిపోయేవాళ్ళం. మనం భక్తులు గట్టిగా నిలబడినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఏమంటారు, ఏనుగు మీద ఈగలు వాళ్తూ ఉంటాయి, దోమలు వాళ్తూ ఉంటాయి, దానికి మందమైన చర్మం, తోలు మందం అంటే ఏనుగు తేడా అని రాదు. అంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థాయి కలుగుతామో శరీరానికి ఎట్లా వస్తూనే ఉంటాయి. ఇది కూడా ఒక అపోహ. మనం భక్తులు అయితే మనకి కష్టాలు రావు. శరీరం అన్న తర్వాత శరీరం వ్యాధి మందిరం, శరీరం సంసారం దుఃఖాలు. భగవంతుడి గీతలో చెబుతున్నాడు కదా, దుఃఖాలం అశాశ్వతం. ఏ రోజైతే మనకి ఇది వస్తుంది, ఈ సంసారం దుఃఖాలే కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ టైం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయను, బయటపడడానికి ప్రయత్నం చేయను. మీ ఇంటికి నిప్పు అంటుకుంటే, మీ ఇంటికి నిప్పు అంటుకుంటే బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఈ సంసారాన్ని దుఃఖాలేమన్నారు. దుఃఖాలేమంటే మనం ఇక్కడ నేను ప్రాపర్టీలు కొనాలా, రియల్ ఎస్టేట్ చేయాలా, ఇక్కడ నప్ప అదే దుఃఖాలయంలో నువ్వు ఇంకా నీ జర్నీ పెంచుకుంటున్నా. ప్రభుపాద ఇంకా కొద్దిగా లెంపకాయ కొట్టిన శబ్దాల్లో ఏమైనా టాయిలెట్లో కూర్చుంటే ఎంత అవసరం ఉంటే అంతసేపు ఉంటాయి, తర్వాత బయటకు వచ్చేస్తాను. గుడ్ ఎగ్జాంపుల్. ఈ సంసారాన్ని ఒక టాయిలెట్తో పోలుస్తారు. ఎవరైనా టాయిలెట్లో పడుకోవడం కూర్చోవడం అది బాగుందని అక్కడ ఏమైనా టైం స్పెండ్ చేస్తారా, తప్పనిసరి అయిపోయేసి తర్వాత బయటకు వచ్చేస్తారు. ఈ సంసారంతో సంబంధం, ఈ శరీరం ఉంది కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నాం కాబట్టి సంసారంతో కొంత మనకి పని ఉంటుంది. మనం బతికున్నాం కాబట్టి మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి సంసారం వంట వండుకోవడం తప్పదు, సంపాదించుకోవడం తప్పదు. కానీ మన అవగాహన మాత్రం ఇంతకంటే ఎక్కువ నేను నా తలకాయ సంసారంలో దూర్చకూడదు. అనవసరంగా తలకాయ దూర్చడం అంటే కదా, దాన్ని ఇద్దరు కొట్లాడుకుంటుంటే కర్రలతో మీరు మధ్యలో పోయాలని మీ తలకాయ కూడా పోగొట్టుకుంటుంది. ఈ సంసారం ఇప్పుడు సమస్యలు కాబట్టి అనవసరంగా తలకాయ దూర్చుకోవడం. అందుకే తెలియగల అంటే ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చారంటే వాళ్ళు మనం భక్తి మార్గంలోకి వచ్చామంటే దాని అర్థం మనం సంసారంలో పోట్లాడడం చేతకాక లేదా సంసారం అంటే భయం పుట్టి అడగాలి. మనకు అర్థమైంది ఈ సంసారాన్ని ఎప్పుడు బాగు చేయలేము. తర్వాత భగవంతుడు కూడా చూస్తున్నాడు, బయటపడమంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ, అన్నీ వదిలిపారేమంటాడు. తర్వాత డోంట్ ఫియర్ అని కూడా అంటాడు, డోంట్ ఫియర్ భగవంతుని వదిలిపెట్టు. అట్లాగే 15వ అధ్యాయంలో కూడా భగవంతుడు అసంగశ్రేణ దృఢైన చిత్వ, మనకి లాగుతూ ఉంటుంది మనస్సు, బంధాలు అనురాగాలు వ్యామోహాలు దృఢైన చిత్వ, మనసుని కొద్దిగా గట్టి చేసుకుని మనకు మామూలుగా అలవాటు కొద్ది ఉండే బలహీనలతో మళ్ళీ మన మనసు ట్రయల్ చేయడానికి పోతూ ఉంటుంది. అలవాటు కొద్ది బలహీనతలతో మన మనసు మళ్ళీ భవిష్యత్ చూస్తూ ఉంటాం. మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలితే బహుశా ఈరోజు దెబ్బ తగలకపోవచ్చు, అరే మన ఆలోచన అట్లా. కాబట్టి మనకి విషయం అర్థమైతే ఈ సంసారంలో ఎంత అవసరం అంటే అంతవరకే ఉండి అప్పుడప్పుడు చాలామంది నిజాయితీగా వాళ్ళ కాలేజీ కోసం గవర్నమెంట్ కోసం పనిచేస్తూ ఉంటారు. మీరు నిజాయితీగా భగవంతుడి కోసం పనిచేస్తే మీకు ఎక్కువ ఫలితం ఉంటుంది. నిజాయితీగా మీరు గవర్నమెంట్ కోసం పనిచేస్తుంటే వాడు మాత్రం తప్పుడు పనులు చేస్తున్నారు, మీరు ఏదోలాగా నిజాయితీగా పనిచేస్తే లాభం ఏంటంటే, మీరు గవర్నమెంట్ వాడు దేవుడి కోసం పనిచేస్తూ ఉంటే మీరు వాడి దగ్గర మీరు నిజాయితీగా పనిచేస్తుంటే తిన్నగా మీ పని కాస్త దేవుడి దగ్గరికి పోతుంది. మీరు నిజాయితీగా గాడిదలాగా పనిచేస్తున్నారు, వాడు మాత్రం దుర్మార్గుల్లాగా వాడు రాక్షసుల్లాగా బతుకుతున్నాడు, అంటే మీరు కుక్కలాగా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు భాగవతంలో కుక్కల్ని పొగట్టడం లేదు, వాళ్ళు మనుషులు పోగుతూ ఉంటారు. ఆ కుక్క యొక్క దాని యొక్క లాయల్టీ, కుక్క యొక్క విశ్వాసం అది మాకు అందుకని సిండికేట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ లోగోలో కుక్కను పెట్టుకున్నారు. మేము కుక్కల్లాగా పనిచేస్తున్నాం, కానీ ఈ కుక్క యొక్క లాయల్టీ దాన్ని భాగవతం నిందిస్తుంది. ఎందుకు? మనం మంచి వ్యక్తుల దగ్గర మనం ఎంతో నిజాయితీగా ఉండి వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతుంటే అర్థం చేస్తున్నారు వీళ్ళు మంచి వ్యక్తులు, వీళ్ళకి నేను సేవ చేసుకుంటే భగవంతుడు సంతోషపడతాడు. కానీ కుక్క దాని యొక్క విశ్వాసం లేదా నిజాయితీగా అది బుద్ధితో ఆలోచించేది. అదే ఒక హత్యలు చేసేవాడు కుక్కను పెట్టుకుంటాడు, కుక్క నువ్వు హత్యలు చేస్తున్నావు కాబట్టి నువ్వు వదిలిపెట్టిపోతా అన్నది. కుక్క నువ్వు హత్యలు చేస్తున్నావు, నువ్వు దుర్మార్గుడి, నీకెందుకు వెళ్ళిపోతున్నాయి. కుక్క ఎవడి దగ్గర ఉంటే వాడి దగ్గర కాళ్ళు నాకుతో వాడు వెనకాల పడి తిరుగుతూ ఉంటుంది. అంటే దానికి మంచి చెడు అనేది విచక్షణ ఉండదు కుక్కకి. కాబట్టి కుక్క యొక్క లాయల్టీ మనుషులు అట్లా ఉండకూడదు. కుక్క లాయల్టీ ఉండొచ్చు, కానీ అది మంచి మనుషుల దగ్గర మనం దాన్ని ఉపయోగించాలి. చెడ్డ వ్యక్తులు అయితే మనం వదిలేసిపోతూ ఉంటాం. గురువు విషయంలో బలిమహారాజు శుక్రాచార్యుడు శిష్యుడు, ఆయన తగ్గ గురువుగా చెప్పినట్టుగా అన్ని పూజలు అన్ని హోమాలు అన్ని అనుష్ఠానాలు చేస్తున్నాడు. అప్పుడు స్వయంగా భగవంతుడే వస్తాడు, వామన దేవుడు భగవంతుడే అక్కడికి వస్తాడు వామన దేవుడు. అప్పుడు తెలుస్తుంది శుక్రాచార్యుడు అంటాడు, నువ్వు ఈయన అడిగినంతా ఇచ్చావంటే మొత్తం పట్టుకుపోతాడు, నువ్వు ఈయన భగవంతుడు, నిన్ను మోసం చేయడానికి వచ్చాడు, నీ వాకలు. గురువు పని భగవంతుడు శరణం పొందడం అంటే గురువు పని సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం పొందాం. కృష్ణ గురువు ఏం చెప్పారయ్యా భగవంతుడు శరణం పొందాలని. కానీ అక్కడ శుక్రాచార్యుడు ఈ బలి మహారాజు ఆయన భగవంతుడు శరణం పొందితే నాకు కారు ఎవరు ఇస్తారు, నాకు ఆవులు ఎవరు ఇస్తారు, నాకు పొలాలు ఎవరు ఇస్తారు, నాకు సుఖాలు ఎవరు ఇస్తారు. అంటే గురువుగారి దగ్గర ఆయన శిష్యుల దగ్గర డబ్బులు ఉంటాయి కదా గురువు గారికి వచ్చేది. అంటే శుక్రాచార్యుడు ఆలోచిస్తాడు వీడు అన్ని పోగొట్టుకుంటే మన బ్రాహ్మణులకి ఏం చేస్తాడు, కాబట్టి నాయన నిన్ను మోసం చేయడానికి భగవంతుడు వచ్చాడు నియమకరాడు. అప్పుడు వెంటనే బలి మహారాజు ఆయన కుక్క లాంటి మనిషి కాదు కాబట్టి అన్ని ఆలోచించే గురువు ఇప్పటిదాకా ఆ పూజ ఈ పూజ అంటున్నాడు, భగవంతుడు స్వయంగా వస్తే ఆయన ధీమాకంటున్నాడు. వెంటనే ఏం చేస్తాడు, రిజెక్ట్. ఆయన ధైర్యంగా గురువుని తిరస్కరించి నేను మాత్రం భగవంతుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను, దాన్ని ఏమంటారు తెలియతాడు. ఆ రకంగా ఇక్కడ విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం. నిజమైనటువంటి సుఖాన్ని మనిషి ఆయన ఎంతో సాధన చేసి ఆయన ఆధ్యాత్మిక స్థాయికి వచ్చినట్లయితే అప్పుడు పరిణామే అమృతోపమం. అంటే ఇక్కడ చెబుతున్నారు భగవన్ నామాన్ని మనం అపరాధాలు లేకుండా మనం మరింతగా చేస్తూ ఉన్నట్లయితే మనకి ఏం అవగాహన కలగాలంట, భగవన్ నామానికి భగవంతుడికి తేడా లేదు. చాలా గొప్ప స్టేట్మెంట్. భగవన్ నామానికి భగవంతుడికి తేడా లేదు, భగవంతుడు సర్వసమర్థుడు. భగవంతుడు సర్వసమర్థుడు లేదా ఆ భగవంతుని ఎవడు పూజిస్తాడు? భగవంతుడు సర్వసమర్థుడు కాకపోతే ఆయన వెనకాల పడి ప్రయోజనం ఏంటి? అది ఒకసారి మనం భగవంతుడు ఎవరో స్పష్టంగా తెలిస్తే మనలో ఒక నిశ్చింతత, అమ్మయ్య నేను ఇంకా కృష్ణుడి దగ్గరికి వచ్చిన ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక నేను దేనికి భయపడాలా, దేనికి చింతించాలా, అది మన జీవితంలో నిశ్చింత అనేది రావాలి. అది రాలేదంటే మీరు సరిగ్గా సరైనటువంటి భగవంతుడి దగ్గరికి వచ్చి ఉండరు, లేదా సరైన భగవంతుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినా కూడా మీరు సరైన పద్ధతిలో భక్తి చేసి ఆయనతో సంబంధాన్ని మీరు అనుభవపూర్వకంగా పొందలేదు. కాబట్టి మన మనస్సు డమాడో, మన మనస్సు విచలితం అవుతారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, భగవన్ నామాన్ని మనం అపరాధాలు లేకుండా చేస్తూ ఉంటే మనం దాన్ని ఒక దాని ఏమంటారు క్యూర్ ఫర్ ది సోల్. ప్రస్తుతం మన దుస్థితి మనకి ఆధ్యాత్మిక రోగం పట్టింది. ఈ ఆధ్యాత్మిక రోగాన్ని మనం మామూలు మెడిసిన్స్తో ఈ ఆధ్యాత్మిక రోగాన్ని మనం నయం చేయలేము. మామూలు క్లీనింగ్ ప్రాసెస్తో మనం ఈ ఆధ్యాత్మిక రోగాన్ని మనం శుభ్రం చేయలేము. ఈ ఆధ్యాత్మిక రోగం అంటే బాగా లోపల ఉన్నటువంటిది, దానికి భగవన్ నామం ఔషధం. భగవన్ నామం అంటే మెల్లిగా మనం బలహీనత నుంచి బయటపడి, మనం సంసార బంధాల నుంచి బయటపడి మనం భగవన్ నామంలో దాన్ని నామామృతం అంటారు. నామామృతాన్ని మనం గురాలవచ్చు. అప్పుడు మనకేమని అర్థమవుతుంది, భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు, అయిపోయింది, చదువు అయిపోయినట్టు. ఏ రోజైతే మీకు భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు అనే నిర్ణయాలు ఇంకా మీకు అడ్డు లేదు, ఏమి నాకు అప్పుడు ఏమని అప్పుడు వాడు నన్ను మోసం చేసిపోయాడు, లేదా మన ప్లాట్ కొనాలంటే మన దగ్గర డబ్బులు రావటం లేదు, నాట్ యువర్ ప్రాబ్లం. నా పని నాకు ఏది మంచిదో నాకు తెలియదు, లేదా నా పని కావాలంటే నాకు అర్హత ఉందో లేదో తెలియదు. అర్హత ఉండాలి కదా, నేను డాక్టర్ కావాలనగానే నేను తీసుకుని మెడికల్ కాలేజీలో కూర్చోబెడతారండి, ముందు ఎంట్రన్స్ క్లియర్ చేయవయా, తర్వాత కష్టపడవయా, ఆ తర్వాత అని అర్హతను చూపించుకోవాలి. అదే రకంగా భగవన్ నామం మనం అంటూ ఉంటే మెల్లిగా ఇవన్నీ మనకు ఆ స్టేజెస్ అన్ని దాటి అప్పుడు తెలుస్తుంది. మామూలుగా జనాలంతా కూడా భక్తి చేస్తుంటే బాగా డబ్బులు వస్తాయని చెప్పి, మనం నిజంగా భక్తులు చూస్తే, నిజంగా భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళకి ఆ సాచ్యురేషన్ అంటారు కదా, సాచ్యురేషన్, ఈ డబ్బు ఇవన్నీ మనకి నిజానికి దేనికి అక్కరికి రావు. మనకు కావాల్సిన ఆత్మకు కావాల్సినటువంటిది, ఆత్మకు కావాల్సినటువంటిది కేవలం భగవన్ నామమే చాలు ఆత్మకి. అందుకే పెద్ద పెద్ద మహాత్మ జీవితాలు చూస్తే వాళ్ళు భగవద్భక్తిలో మునిగిపోయి ఉంటారు. శరీరానికి కొద్దిగా అవసరాలు ఉంటాయి, వాళ్ళు భక్తుడు కానివ్వండి అభక్తుడు కానివ్వండి, అంటే భక్తులైతే వాళ్ళు గాలి పీల్చి బతుకుతారే, భక్తులైతే గాలి పీల్చిపోతే వాళ్ళు కూడా తిండి తింటారా లేదా, భక్తులు కూడా తిండి తింటారు, భక్తులు కూడా నిద్రపోతారు. కానీ భక్తుడు ఆ భక్తులు లీనమైనప్పుడు సహజంగానే వీటి కోసం విశేషంగా ప్రయత్నం చేయగలం. మన దగ్గర పెద్ద పెద్ద బ్యాలెన్స్ సార్ ఒక ఆయన అన్నాడు, ఒక ధనవంతుడి దగ్గరికి ఆయన నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని, సార్ మీరు తిని కూర్చున్నా కూడా ఈ 8 తరాల దాకా మీ డబ్బులు తిని కూర్చున్నా కూడా అది కరిగిపోనంతగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే, వాడికి చెంత 9వ తరం వాడు ఎట్లా బతుకుతారు సార్, వాడికి 8 తరాలు, వీడు పోతాడు వాడి తర్వాత, వాడు కొడుకు పోతాడు, వాడు మానవుడు పోతాడు, ముని మానవుడు పోతాడు, వీడు 9వ తరం గురించి ఇప్పుడు ఆలోచించి వీడ ఆ 9వ తరం అని చూసే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో జనాలంతా అటు పోగేస్తూ ఉంటారు. కానీ భక్తుడికి ఏం తెలుస్తుంది, నేను భక్తులు ఎంత గట్టిగా పోతామంటే నా దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఏ రోజుకి ఏం కావాలో అంత గట్టిగా భక్తి చేస్తాడంటే దేవుడు ఏ రోజుకి ఏం కావాలో అని దగ్గర చూసుకుంటూ ఉంటాడు. ఈ నమ్మకం కలగడం, ఈ విధంగా మన జీవితం గడవడం ఇదంతా కూడా మన యొక్క భక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ భక్తిలో ఎప్పుడైతే నీకు ఈ స్టేజ్కి వస్తావో జపం చేస్తావు, భక్తులంతా కూడా అనుభవిస్తారే నేను భగవన్ నామం చేస్తుంటే ఇవి మెచ్చిపడుతున్నాయి కానీ నాకు ఎంత అవసరం, కాబట్టి దీంతో నాకేం సంబంధం లేదు, ఆయన ఒకటి దేవుడు ఇస్తున్నాడంటే ఇది ఎలా భగవంతుడి సేవల్లో మనం ఉపయోగించాలి. అందుకే భక్తులు డబ్బులు ఎక్కువ వస్తుంటే 7 లక్షల కారు నుంచి 17 లక్షల కారుకి పోతామని, భక్తి చేస్తుంటే మన దగ్గర ఏం మారుతి కారుగా ఉంటుంది, భక్తి చేస్తుంటే దేవుడు బాగా ఇంకా డబ్బులు పంపిస్తూ ఉంటాయి, మన సొంత సౌకర్యాలు పెరుగుతాయా లేదా కారు అదే ఉంటుంది కానీ ఆ డబ్బులతో భగవంతుడి యొక్క సేవలు పెరుగుతూ ఉంటాయి కదా. మన వ్యక్తిగత సౌకర్యాలు పెరగడం కాకుండా భగవంతుడి సేవలు పెరుగుతూ ఉంటాయి. మనం ఒక మందిరం కట్టాము, ఎంతమంది రాగలుగుతున్నారు, 4 చోట్ల 4 మందిరాలు కడితే ఇంకా ఎంతమంది రాగలుగుతారు. ఈ రకంగా ఆ భక్తు భగవన్ నామంలో ఒకసారి మనకి ఆ రియలైజేషన్ సాక్షాత్కారం కలిగితే మనిషికి ఏం టెన్షన్స్ వదిలిస్తే ఉండవు. ఎంతవరకు భగవంతుడి పనులు మనం ఎటు చేయాలా, వాళ్ళ వరకు ఎలాంటి అవసరాలకి ఇబ్బంది లేదు. వీళ్ళంతా చిన్నపిల్ల కాలంతో ఇప్పటి నుంచి వీళ్ళంతా ఋషులు ఉంటుందిలాగా, వెరీ గ్రేట్. వీళ్ళంతా సామాన్యులు కదా, వీళ్ళంతా తలకాయలు పండి అనుభవాలు పండి అరే రా ఏం తెలియకుండా ఢిల్లీలో దిగారంటే పూర్వజన్మలు ఏం చేసుకుంటారు, పూర్వజన్మలు ఏం చేసుకుంటారు. Thank you.